రూపంలో అనేక వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువుల మీద ఇంద్రియాల ద్వారా వెళ్ళి మనస్సు వాటితో తాదాత్మ్యం పొందుతూ ఉంటుంది. ఆ మనస్సులో పరివర్తన రావాలి. ఆ మనస్సులో బయటికి వెళ్ళే ఆకర్షణ తగ్గాలంటే ఆ మనిషికి ఎంత కొంత సత్వగుణం కల్టివేట్ చేయాలి, వైరాగ్యం ఉండాలి. అభ్యాసం లేకుండా, వైరాగ్యం లేకుండా నీ హృదయంలో ఉన్న సత్యం నీ హృదయంలో ఉంది. నీ హృదయంలో ఉన్నప్పటికీ, నీకు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ అభ్యాసం లేకపోతే, వైరాగ్యం లేకపోతే నీకు అనుభవంలోకి రాదు కోటి జన్మలు ఇచ్చిన అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అంటే నీకు నిజమైన వైరాగ్యం అంటే మనస్సు దేని మీద ఏంటి వాడదు. వైరాగ్యం లేనప్పుడు మనస్సు ఏదో రూపం మీద, నామం మీద వాడుతూ ఉంటుంది, లేకపోతే వస్తువుల మీద వాడుతూ ఉంటుంది. వైరాగ్యం ఉన్నప్పుడు మనస్సు అసలు బాహ్యముఖానికి వెళ్ళదు. అయితే నీకు ఆ మనస్సు నీకు అంతర్దృష్టి కలగజేయటం కోసం మహాత్ములు, మహర్షులు, యోగులు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మహర్షి యొక్క ధర్మం ఏంటంటే, మహాత్ముడి యొక్క ధర్మం ఏంటంటే, యోగి యొక్క ధర్మం ఏంటంటే, నీ మనస్సు సహజంగానే బాహ్యముఖానికి వెళుతుంది. ఇంకా బాహ్యముఖం చేయడు నిజమైన మహర్షి మహాత్ముడు, నీకు అంతర్దృష్టి కలగజేస్తాడు. నేను సత్యం వైపుకి, నీకు సత్యం తెలిస్తేనే కానీ నీకు స్వేచ్ఛ లేదు. సత్యం తెలిస్తేనే కానీ నీకు సుఖం లేదు. సత్యం తెలిస్తేనే కానీ నీకు శాంతి లేదు. అది ఎక్కడో లేదు, అది నీ హృదయంలోనూ ఉంది. దాని అనుభవం నీకు లేదు. హృదయంలో ఉంది, దానికి అనుభవం లేదు కాబట్టి నువ్వు అది లేదని అనుకుంటున్నావు. అసలు మనం చేసే ప్రాణాయామాలు, మనం చేసే యోగాభ్యాసాలు, మనం చేసే అధ్యయనాలు, ఎన్నో 50% వాటి వల్ల మనకు మార్పులు వస్తే, అసలు ఏదో ఒక సద్వస్తువు మన హృదయంలో ఉందని సజీవమైన విశ్వాసం ఉన్నవాడికి 50% మార్క్స్ ఇస్తారు. అయితే ఫెయిత్ కుదరాలి. ఆ ఫెయిత్ మహాత్మా గాంధీ గారికి రామనామం మీద కుదిరింది. అంటే ఆయన గన్న పెట్టి కాల్చినప్పుడు కూడా హే రామ్, హే రామ్, హే రామ్ అని రామనామం వచ్చింది. కానీ నోటంట ఇంకో శబ్దం రాలి. మహాత్మా గాంధీ అన్నాడు, సద్వస్తువుని నమ్మి, భగవంతుని నమ్మి, ఈశ్వరుని నమ్మి చెడిపోయిన వాడు ఎవడం ఉండడని. భగవంతుని నమ్మి, ఈశ్వరుని నమ్మి, సద్వస్తువు నమ్మిన వాడు సృష్టిలో ఎవడో చెడిపోడువాడు. మామూలుగా భగవానికి అలవాటు ఏంటండి, ఎక్కువ మౌనంగా ఉంటారు. మౌనంగా అంటే నీ మనసును లోపలికి తోలికెళ్తానని చూస్తారు. మాట అక్కర్లేదు, మౌనంగానే మన మనసును లోపల ప్రవేశపెట్టొచ్చాం. మనసు ఎక్కడైతే ఉదయిస్తుందో, మనసు ఎక్కడైతే ఎరైజవుతుందో, ఏ చైతన్యంలోంచి, ఏ బ్రహ్మంలోంచి అయితే ఉదయిస్తుందో, అక్కడికి నీ మనసును తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పని ఎలా జరుగుతుందంటే మౌనం ద్వారానే చేస్తాడు. ఆయన మౌనం ద్వారా చెప్పేది, ఆయన మౌనం ద్వారా చెప్పేది నీకు అర్థం కాకపోతే, ఆ మౌనం ద్వారా చెప్పే బోధను అర్థం చేసుకోవడానికి తగిన మెచ్యూరిటీ నీకు లేకపోతే, అప్పుడు ఎప్పుడైనా మధ్యలో మధ్యలో ఏదైనా 4 మాటలు చెప్పేవారు. అక్కడ మాట ప్రధానం కాదు, మాట ప్రధానం కాదు అక్కడ. అంటే మెచ్యూరిటీ ఎలాగొస్తుంది? మెచ్యూరిటీ ఉన్నప్పుడు మౌనమే చాలు, మాట అక్కర్లేదు. అంటే మౌనం వల్ల మీ మనసులో మార్పు వస్తుందనుకోండి, ఒక జ్ఞాని యొక్క మౌనం వల్ల మీ మనసులో మార్పు వస్తుందనుకోండి, ఈ ఉపన్యాసాలు అక్కర్లేదు, రచనలు అక్కర్లేదు, మాటలు అక్కర్లేదు. అయితే దానికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కొంత ట్రైనింగ్ ఉండాలి, ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. దానికి నేను చాలా నోటితో చెప్పుకోవడం తేలిక. మీరు నా పట్ల మీరు సభ్యతగా వ్యవహరిస్తున్నారనుకోండి, నేను మీ పట్ల సభ్యతగా వ్యవహరించడం తేలికే. నా పట్ల మీరు గౌరవంగా వ్యవహరిస్తున్నారనుకోండి, నేను కూడా మీ పట్ల గౌరవంగా వ్యవహరించడం తేలికే. కానీ నా పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనుకోండి, అప్పుడు కూడా నేను మీ పట్ల సభ్యతగా ప్రవర్తిస్తే అప్పుడు జ్ఞానం యొక్క మౌనం నా గుండెకి తాగు. అంటే మీరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని నేను కూడా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాను అనుకోండి, దానివల్ల ఏంటి, నాకు రజోగుణం పెరిగిపోతుంది. మీరు అసభ్యంగా ప్రవర్తించి నేను సభ్యతగా ప్రవర్తిస్తే నాకు లాభం ఏంటంటే, నాకు రజోగుణం అడిగిపోతుంది, సత్వగుణం పెరుగుతుంది. షిరిడి సాయిబాబా తరచుగా రిపీటెడ్గా మాట చెప్పేవాడు, మీ ఇంట్లో ఏదైనా అభిప్రాయభేదాలు ఉన్నాయనుకోండి, బాబా అనేవాడు షిరిడి సాయిబాబా, మీ ఇంట్లో ఏదైనా అభిప్రాయభేదాలు ఉన్నాయనుకోండి, అభిప్రాయభేదాలు పరిష్కారం చేసుకోవచ్చు, చూసుకోండి, దాని కలకాలకంక మార్చుకుని రోడ్డు మీద పడకండి. ఈ బాబా రిపీటెడ్గా చెప్పాడు బాబా టీచింగ్స్లో. జనరల్గా చాలామంది ఇంట్లో అభిప్రాయభేదాలు ఉంటాయి, అభిప్రాయభేదాలను మీరు కలహాలుగా మార్చుకోకండి. కలహాలుగా మార్చుకుని రోడ్డు మీద పడతారనుకోండి, రోడ్డు మీద పడితే మీకు రజోగుణం పెరుగుతుంది. దానివల్ల సత్వగుణం తగ్గిపోతుంది. నీ స్వరూపానికి, జ్ఞానానికి, ఆనందానికి, చైతన్యానికి, సుఖానికి, శాంతికి దూరం అయిపోతారు. ఇది బాబా చెప్పి టీచర్. మాట చెప్పడం తక్కువే, ఎక్కువ మౌనంగానే బోధించేవారు. అయితే ఎప్పుడైనా అవసరమైతే ఒక మాట చెప్పేవారు, కొద్దిగా మాటలు మాట్లాడారు అవసరాన్ని బట్టి. నీకు మౌనం బోధ నీకు అర్థం అవటం లేదని ఆయన గ్రహించినప్పుడు ఒక మాట చెప్పేవారు. అంటే జ్ఞాని మాట్లాడే మాటలకి తోకం ఎక్కువ ఉంటుంది. మౌనం బాగా పనిచేస్తుంది, జ్ఞాని యొక్క మాట కూడా పనిచేస్తుంది. జ్ఞాని చెప్పే మాటలు మనం శ్రద్ధగా ఉంటే మనం తరువుకు వస్తానంటే జీవితం. ఒక మహర్షి చెప్పిన మాట, ఒక యోగి చెప్పిన మాట జాగ్రత్తగా తీసుకుని అది మనం మెడిటేట్ చేస్తే అది మన జీవితంలో మనకు కూడా తరువుకు వస్తుంది. మనం విన్న మంచి మాటలు, మన శ్రవణం చేసినటువంటి మంచి మాటలు, మనం విన్న మంచి మాటలు, మనం మననం చేసిన మంచి మన జీవితంలో మనం తరువుకు వస్తూ ఉంటుంది. మంచి చేస్తే మంచి మన వెనకాల వస్తూ ఉంటుంది, చెడ్డ చేస్తే చెడ్డే మన వెనకాల వస్తూ ఉంటుంది. ఏది చేస్తే అది వెనకాల వస్తూ ఉంటుంది మనకి. బాగా చెప్పేవారు శిరిడీ సాయిబాబా, ఒక మాట చెప్పేవారు ఎక్కువగా. ఈ జీవితంలో మీకు ఏదైనా మంచి జరిగిందనుకోండి, లేదా ఏదైనా చెడ్డ జరిగిందనుకోండి, ఏంటి ఈ మంచి ఎలా జరిగింది అని మీరు అనుకోవచ్చు, ఈ చెడ్డ ఎలా జరిగింది ఏంటి అనుకోవచ్చు. దానికి మీ పూర్వజన్మలకి ఎక్కడో చోట కనెక్షన్ ఉంటుందని చెప్తారు. మీకు ఏదైనా మంచి జరిగింది అనుకుందాం, లేదా చెడ్డ జరిగింది అనుకుందాం, ఏంటి ఇది ఇలా జరిగింది అది అలా జరిగిందని మీరు అనుకుంటారా, మీ ప్రీవియస్ పర్సన్ మీ పూర్వజన్మలో దేనికో దానికి కనెక్షన్ ఉంటుంది, ఆ మంచికి ఆ చెడ్డకి. మౌనం అంటే అది నోరు మూసుకుని కూర్చోవడం కాదు. ఎక్కడైతే మన మనస్సు అణిగిందో, ఏ హృదయంలో అయితే మన మనస్సు అణిగిందో, ఏ హృదయంలో అయితే మన మనస్సు నిలబడిందో, ఎక్కడైతే అది హృదయాకారం చెందిందో, మనస్సు ఎక్కడైతే హృదయాకారం చెందిందో, అక్కడి నుంచి ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఆ స్పిరిచువల్ ఎనర్జీ, ఆ కాస్మిక్ కాన్షియస్నెస్, ఆ స్పిరిచువల్ టీచింగ్, స్పిరిచువల్ నాలెడ్జ్ మొత్తం పరిసరాలన్నా కూడా వ్యాపిస్తాయి. పరిసరాలే కాదు, నదులు దాడుతున్నాయి, సముద్రంలో దాడుతాయి. ఒక జ్ఞాని చెప్పే మాట ఏదో ఒక ప్రాంతానికి నిలబడి ఉండదు. అందులో ఆ మాటలో నిజముంటే, అది బరువు ఉంటే, అందులో తోకం ఉంటే, అందులో బ్యూటీ ఉంటే, అందులో సౌందర్యం, ఆ మాటలో సౌందర్యం ఉంటే, కాలవలు దాడుతుంది, నదులు దాడుతుంది, సముద్రాలు దాడుతుంది, ఖండాలు దాడుతుంది, ఆ మాటకు ఎనర్జీ అట్టుకుండదు. అదే వాల్మీకి చెప్పాడు రామాయణం. రామాయణం ఎంతకాలం ఉంటుందంటే, ఈ దేశంలో కొండలు ఎంతకాలం ఉంటాయి, నదులు ఎంతకాలం ప్రవహిస్తాయి, సూర్యుడు ఎంతకాలం ఉదయిస్తూ ఉంటాడు, అంతకాలం రామాయణం ఉంటుందని రాశి. అదే న్యూస్ పేపర్ కాదు, రామాయణం అంటే న్యూస్ పేపర్ కాదు. అది అంటే నీ కోపంగా మాట్లాడినా ఆ మాటకి విలువ లేదు, లేదా ఏదైనా మనసులో ఏదైనా కోరిక పెట్టుకుని మాట్లాడినా ఆ మాటకి విలువ లేదు. అంటే నీకు జ్ఞాని మాట్లాడే మాట స్టాండర్డ్గా, పెర్మనెంట్గా, అన్బ్రోకెన్గా ఎందుకుంటాయంటే, అది హృదయంలోంచి వచ్చినటువంటి మాట. ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే చైతన్యం ఉందో, ఎక్కడైతే బ్రహ్మం ఉందో, దానికి తాకి వస్తుందన్నమాట. ఎవరైనా నాకు ఈశ్వరుడి మీద విశ్వాసం ఉందంటే, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు పెద్ద పండితులు అవ్వక్కర్లేదు, నువ్వు పెద్ద నీకు విశ్వాసం ఉంటే నువ్వు ధనవంతులు అవ్వక్కర్లేదు, పండితులు అవ్వక్కర్లేదు. ఇవన్నీ ప్రకృతి విషయాలు. ధనం ఒకటి, చదువు ఒకటి, యశస్సు ఒకటి, అధికారం ఒకటి, ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన విషయాలు. నీ హృదయంలో ఈశ్వరుడు పట్ల నీకు విశ్వాసం ఉందనుకో, ఏంటి ఇంత గోడ ఏమిటి? నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది, దానికి తిరిగే లేదు ఇంకా. అది నేను రక్షించే వరకు నిన్ను తరుముకుంటూ వస్తూ ఉంటుంది నీకు. అయితే శ్రీ అరవిందర్ ఏమని చెప్పంటే, రేదం నేను ఎంతవరకు తీసుకెళ్తున్నా అంతవరకు వీళ్ళు, రేదం నీకు అందనప్పుడు విశ్వాసం మీద ఆధారపడు. ఎప్పటికైతే హృదయంలో ఆ సత్యానుభవం ఉందో, ఆ సద్వస్తువు తాలూకు అనుభవం ఉందో, ఆధ్యాత్మిక శక్తి దాని ద్వారా, ఆధ్యాత్మిక శక్తి వాడి ద్వారా, ఆ తరంగాలు, ఆధ్యాత్మిక తరంగాలు, ఆ శాంతి తరంగాలు, ఆ కాంతి తరంగాలు సర్వత్ర వ్యాపిస్తాయి జ్ఞాని సమక్షంలో. మాటకి శక్తి ఉంది, చూపుకి శక్తి ఉంది, ఒక పనికి కర్మకి శక్తి ఉంది, ఎన్నిటికి శక్తులు ఉన్నాయి. కానీ మౌనం యొక్క శక్తి ఎన్నిటికంటే బలీయమైనది. మీరందరూ బాగుపడాలని నేను నోటితోడు చెప్తాననుకోండి, నోటితో చెప్పక్కర్లేదు. నా హృదయంలో మీకోసం ఆరాటం నాకుంటే, మీ పట్ల నాకు ఆ తపన ఉంటే, నోటితో చెప్పక్కలు, నోటితో చెప్పింది అనకంటే హృదయంలో మీ పట్ల నాకున్న స్పందన బలీయంగా పనిచేస్తుంది. అది ఇక్కడ భగవాన్ చెప్పింది. మిమ్మల్ని నడిపేది మీ మనస్సు. మీకు డ్రైవర్, కారుకి డ్రైవర్ ఎటువంటిదో, మీ శరీరానికి డ్రైవర్ మీ మనస్సు. ఆ మనస్సును మీరు నియమించుకుంటే మీకు ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఆ మనస్సును మీరు నియమించుకోలేనప్పుడు మీ స్వాధీనంలో మనస్సు లేకుండా మనస్సు స్వాధీనంలో మీరు మీకు ఉన్నారనుకోండి, మీరు ఆధ్యాత్మికంగా భౌతికంగా మీరు అభివృద్ధిలోకి రాలేరు. ఆ మనస్సు ఎలా నియమించాలి, ఆ మనస్సుకు లోచూపు ఎలా కలగజేయాలి, దానికి అంతర్దృష్టి ఎలా కలగజేయాలి, అది ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడికి దాన్ని ఎలా నడపాలి, ఇదంతా జ్ఞాన యొక్క శక్తి ప్రభావం వల్ల నీ మనస్సు మీద పనిచేసి అది ఉదయించిన చోటకి అది నడుస్తుంటుంది, అది ప్రవహిస్తూ ఉంటుంది. అయితే మహర్షుల కంపెనీలో, జ్ఞానుల యొక్క కంపెనీలో ఈ మనస్సు నిశ్చలం చేయగల ఒక శక్తి, ఈ మనస్సును నిర్మలం చేసుకునే శక్తి, నిశ్చలం చేసుకునే శక్తి, దానికి ప్రాయత్తికం ఉంచే శక్తి, మీరు చేస్తున్న ప్రయత్నానికి జ్ఞాని సహకారం, మహర్షి యొక్క సహకారం, మహాత్ముల యొక్క సహకారం మీకు అత్యంత బలీయంగా మీకు అందుతూ ఉంటుంది. అంటే మీరు మనోనిగ్రహం ఎంతో కొంత మీరు స్వల్పంగా అయినా ప్రయత్నం చేస్తారంటే మైండ్ని కంట్రోల్ చేయడానికి, మనస్సును నియమించుకోవడానికి మీరు ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నారనుకోండి, ఎంతో కొంత మీలో ఎఫర్ట్ కనుక ఉంటే అప్పుడు జ్ఞాన యొక్క ప్రవాహం కూడా మీకు, ఆ జ్ఞాన యొక్క శక్తి ప్రవాహం, ఆ జ్ఞాన యొక్క మౌనం మీకు ఎంతో కొంత మీ మనస్సు యొక్క నిగ్రహానికి ఎంతో కొంత ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొంచెం ఎఫర్ట్ మీరు కొంచెం ప్రయత్నం, ఈ మనస్సును నియమించుకోవాలి, ఈ మనస్సును పలచగా ఉంచుకోవాలి, ఈ మనస్సు చిక్కపడకుండా చూసుకోవాలి అని ఎంతో కొంత ఎఫర్ట్ మీకు ఉంటే, ఎంతో కొంత ప్రయత్నం ఉంటే అప్పుడు మహర్షి యొక్క జ్ఞాన యొక్క శక్తి, అంటే దాని యొక్క మహా రియలైజ్డ్ సోల్, ఎవరైతే ఆత్మదర్శనం పొందాడో, ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందాడో వారి ద్వారా ఎంతో మీకు సహాయం సహకారం అందుతూ ఉంటుంది, అది మీకు తెలియకుండా. అది మనకు మంచి తలం పోస్తే జ్ఞానికే కాదు మనకైనా ఒక మంచి తలం పోస్తే అది వేస్ట్ కాదు, ఒక మంచి మాట మాట్లాడితే అది వేస్ట్ కాదు. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, ఆపరేషన్ చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, మామూలు పక్కన కూడా ఎవరో డాక్టర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు కదా, మామూలుగా ఆపరేషన్ చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, పక్క వాళ్ళతో మాట్లాడిన ఆ మాటలు యాదారాపంగా ఉంటారు, కానీ ఆ మైండ్ అంతా అక్కడే ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, సర్జరీ మీద ఉంటుంది, సర్జరీ మీద, అక్కడ ఎక్కడ ఏది కట్ చేయాలో చూసుకుంటాను ఉంటాడు, ఉరికేదో సందర్భాన్ని బట్టి పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు సర్జన్, కానీ అతను ఆ సర్జరీ ఎలా చేయాలో అదే బ్రెయిన్లో ఉంటుంది. అలా మనం కూడా మామూలుగా ఒక ఉపాధిని బట్టి మనం ఏదో మామూలుగా ఈ బాడీ మెయింటైన్ అవ్వడానికి ఏదో పనులు చేసుకుంటూ ఉంటాం, కానీ సర్జరీ చేసేటప్పుడు ఆ సర్జరీకి ఎక్కడ ఏది కట్ చేయాలో, అది సర్జరీ ఎలా సక్సెస్ చేయాలో మెయిన్ అది ఉంటుంది, కానీ దాంతో మాట్లాడుతూ ఉంటాడు. అలా జీవితాన్ని మనం కూడా అలా నడుపుకోవాలి, ఎవరితో ఏదైనా పని ఉంటే మాట్లాడతాం, ఇంటికాడ వంట చేసుకుంటాం, భోజనం చేస్తాం, అయితే బంధువులు ఇంటికి వెళ్తాం, కాశీ వెళ్తాం, రామేశ్వరం వెళ్తాం, అయితే వ్యవసాయం చేస్తాం, ఉద్యోగం చేస్తాం, కానీ ఇది డెస్టినేషన్ కాదు, డెస్టినేషన్ మోక్షం, అది మిస్ అవ్వకూడదని. మీరు సన్యాసం తీసుకున్నా లేకపోతే గృహస్థాశ్రమంలో ఉన్నా ఎలా ఉన్నా సరే డెస్టినేషన్, ఆ మోక్షం మిస్ అవ్వకుండా, దాని సమాజ గోల్ మీరు మిస్ అవ్వకుండా చూసుకోవాలి, దాన్ని మిస్ అవ్వకుండా చూసుకుని దాన్ని చేరుకోవడానికి మన మనస్సును మనం తీర్చిదిద్దుకోవాలి. బాబా చెప్పింది, మీరు ఎవరి గురించో ఆయన బిహేవియర్ ఏదో బాగలేదని మీరు అంటారనుకో, అదే బిహేవియర్ మీరు కలిగి ఉండటం ఎందుకు, అదే బిహేవియర్ మీరు కలిగి ఉంటే మీకు రజోగుణం వచ్చేస్తుంది. కంట్రోల్ ఎక్కడ ఉండాలంటే, ఇతరులు ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనుకోండి, అప్పుడు మీరు సబ్జెక్ట్గా ప్రవర్తిస్తే మీకు కంట్రోల్ వస్తుంది మైండ్కి. వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, మీరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనుకోండి, ఉన్న కంట్రోల్ జారిపోతుంది. ఎవరైనా నీకు చెడ్డ చేశారనుకో, నువ్వు మామూలు న్యాచురల్గా నువ్వు చెడ్డ చేయటం అది మామూలు చేస్తావు, అంతకంటే ఆ చెడ్డ నువ్వు మర్చిపోయి వాడికి నువ్వు మంచి చేయగలిగితే కదా నీ ఆధిక్యత, దేవుని అనుగ్రహానికి అప్పుడు కదా నువ్వు పాత్రుడు అయ్యేది. ఆ మైండ్లో నీకు ఆ కంట్రోల్ లేకపోతే, ఆ సత్వగుణం లేకపోతే నీకు ఆధ్యాత్మికంగా గ్రోత్ లేదు, స్పిరిచువల్ గ్రోత్ లేదు నీకు అని టీచింగ్ టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ శంకరాచార్యుడు ఇచ్చాడు. దక్షిణామూర్తి అసలు మాటే లేదు, రమణ మహర్షి గారు ఇక్కడ 70% దక్షిణామూర్తిలో వెళ్ళాడు, 70% శంకరాచార్యుల వెళ్ళాడు, ఈయన కేవలం మౌనం కాలేడు రమణ మహర్షి, కేవలం శంకరాచార్యుల వెళ్ళాడు, ఉదయం మొదలు సాయంత్రం దగ్గర టీచింగ్లో ఉండలేడు, అంటే ఎక్కువ మౌనంగా ఉండవాడు, అవసరమైతే మాట్లాడు, అవడం అవసరమైతే ఆచార్యులు వాళ్ళకి నాలుగు మాటలు చెప్పేవాడు, అవసరం లేదంటే దక్షిణామూర్తిలా ఉండేవాడు. అంటే ఆ టైంని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడేవారు, ఒకసారి మాటే మాట్లాడేవారు కాదు, అవసరం లేదనుకున్నప్పుడు మాట్లాడేవారు కాదు. ఏం చేద్దంటే మనం అవసరం లేనప్పుడు మాట్లాడితే మనకు తెలియకుండా అహంభావన పెరుగు, మనం ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు కూడా అవసరం లేకుండా మాట్లాడుతూ ఉంటాం, దానివల్ల మనకు తెలియదు, మనకి అజ్ఞానం పెరుగుతుంది, అహంభావన పెరుగుతుంది. మన ఇంట్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం అనుకోండి, ఏదో కాలక్షేపం కోసం ఏదో మాట్లాడేస్తూ ఉంటాం, కానీ దానివల్ల ఇగ్నరెన్స్ పెరిగే అవకాశం ఉంది, అజ్ఞానం పెరుగుతుంది, అజ్ఞానంతో పాటు అహంభావన వచ్చేస్తుంది, అది అహంభావనకు ఆలంబనమే అజ్ఞానం. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, దానికి పుట్టుక ఎలా ఉందో చావు ఎలా ఉందో దానికి తెలియదు. నీ హృదయంలో ఉన్న సత్యానికి దానికి పుట్టుక ఎలా ఉంటుందో చావు ఎలా ఉంటుందో దానికి ఏమి తెలియదు. దానితో కలిసి ఉంది, దానితో కలిసి ఉంటే దాని సమీపంలో ఉండటం వల్ల ఆ స్టేట్ నువ్వు పొందుతావు. ఒకవేళ నువ్వు అలా ఉండలేవు అనుకో, అది పొందిన వాళ్ళతో, అది పొందిన వాళ్ళు ఎవడైనా ఉంటే వాళ్ళతో సహవాసం. అది డైరెక్ట్ పాత్ర ఏంటంటే నీ హృదయంలోని సద్వస్తువుతో నువ్వు కలిసి ఉండు. అలా ఉండలేకపోతేనే నువ్వు ఒకరేళ్ళ గిరిస్తోటి అనుబంధం పెట్టుకుంటున్నావు. మంచిది అంటే ఇంజిన్ ఏ విధంగా అయితే పెట్టిన ఎలా లాక్కెళ్తుందో, ఒక మేనిఫెస్టెడ్ గాడ్ తోటి కానీ, ఒక జ్ఞానతోటి కానీ, ఒక యోగితోటి కానీ మనకు మానసికమైన అనుబంధం ఉండటం వల్ల, ఆ మెంటల్ కాంటాక్ట్ ఉండటం వల్ల ఇంజిన్ కూడా పెట్టినట్టు నువ్వు కూడా వెళ్ళి తరిస్తావు. కృష్ణుడి శరీరం ఇప్పుడు లేదు, అయితే కృష్ణుడి యొక్క నామాన్ని స్మరించి అనేక మంది బాగుపడ్డట్టుగా మనం యోగిని మనం చూస్తున్నాం. రాముడు శరీరం ఇప్పుడు ఇక్కడ లేదు, కానీ రామనామం చేసి అనేక మంది తరించారు. మనం చేసే పనికి మన మైండ్ అడ్డు రాకుండా చూసుకోవాలి. ఈ మధ్యన ఎవరో ఒక అమ్మగారు అన్నారు, సరిగ్గా మా ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయంటే మా అత్తగారికి వడ్డిందాం అనుకున్నాను. ఆవిడ ఇప్పుడు నేను కొత్తగా కోటారంగారం వచ్చినప్పుడు ఏదో మాట ఉందా మాట జ్ఞాపకం వచ్చి మామిడి పండు చేతికి రాలేదండి వాపలేయటానికి అందా. మా అత్తగారు మా ఇంటికి వచ్చింది, అది కరెక్ట్, ఆవిడ చెప్పింది కరెక్ట్. మా అత్తగారు మా ఇంటికి వచ్చింది, మా ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయి, మా అత్తగారికి వడ్డించినప్పుడు మామిడి పండు కూడా వేద్దాం అనుకున్నాను. ఆవిడ ఇప్పుడు అన్న మాట నాకు జ్ఞాపకం వచ్చింది, నేను కోటాలకు వచ్చిన కొత్తలో ఇంకా మామిడి పండు ఆవిడ ఇష్టపడి, అంటే చేతికి ఏదో వచ్చింది, మైండ్ ఎట్టు వచ్చింది. అంటే ఆవిడ ఆవిడ సాధన చేస్తుంది కాబట్టి ఈ మాట చెప్పింది, మనం సాధన చేయటలేదు కదా నాకు చదివి ఈ డౌట్లు మనకు రావు. ఆవిడ సిన్సియర్గా సాధన చేస్తుంది కాబట్టి ఆవిడ ఆటలోనే చెప్పింది కరెక్ట్. ఆవిడ చెప్పింది నా చేతికి నా చేతికి ఎవరు అడ్డు రాలేదు, నా మనసు అడ్డు వచ్చింది. మన మంట్లో మామిడి పళ్ళు ఉన్నాయి, అన్నీ వడ్డించని ఇస్తారు, తర్వాత మజ్జిగనం తిన్నప్పుడు మామిడి పండు కూడా వడ్డిందా అనుకున్నాను. ఏదో ఆవిడ అన్నమాట నాకు గుర్తొచ్చింది, సరే మొత్తం ఇంట్లో మామిడి పండు తీసుకురావడం అరిటాకులు వేయలేదు, ఆవిడ తినేస్తారు వేయలేదు. నా చేయికి నా మైండ్ అడ్డు వచ్చిందండి, నాకు మోక్షమే వస్తుంది. అంటే నేను గడపే దాటపలే, నేను నా ఇంట్లోనే గడపే దాటలేనప్పుడు ఇంక హిమాలయ పర్వతాలకు నేను ఎక్కడ జరగలను. అది సాధన అంటే అది విషయం గ్రహిస్తాను ఆవిడ. అంటే ఆ బలహీనతను ఆవిడ ఓవర్కమ్ చేయలేకపోవచ్చు, కానీ ఆవిడ వీక్నెస్ ఆవిడ గ్రహిస్తాను, అంటే అక్కడ సాధన ఉందని అర్థం. ఇది గ్రహించవలసింది ఏంటంటే ఆవిడ బలహీనత ఆవిడ ఓవర్కమ్ చేయలేకపోవచ్చు, కానీ ఆ బలహీనతను గ్రహిస్తాను ఆవిడ ఎప్పటికైనా బాగుపడుతుంది. ఆవిడ మంచి పని చేసేప్పుడు మన మైండ్ ఎంటర్కి రావడం, మనం ఏదైనా మంచి చేస్తున్నాం అనుకోండి మైండ్ ఏదో చెప్తుంది దాన్ని ఎంటర్ఫీర్ అవ్వకూడదు, అది ఎంటర్ఫీర్ అయిందే పాడు చేసి పడేస్తుంది, మొత్తం పని అంతా పాడైపోతుంది. ఇతరులు ఎంటర్ఫీర్ అయినా పర్లేదు, మన మైండ్ ఎంటర్ఫీర్ అవ్వకుండా చూసుకుంటే చాలు, సిమెంట్ రోడ్డు మీద వన్ వే ట్రాఫిక్ మీద వెళ్ళినట్టు వెళ్ళిపోవచ్చు. మనం మాట్లాడేటప్పుడు, చేతితో పని చేసినప్పుడు మన మైండ్ మనం కలగ చేసుకోకుండా ఉంటే చాలు, అది కలగ చేసుకుంటే పని అంతా చెడిపోతుంది. ఇంకా డస్ట్ అంతా మైండ్లోనే ఉంది. అంటే నీ మైండ్ ఎలా ఫారం అయిందో నువ్వు చూసుకోమంటారు కొంతమంది. ఊరికే ఒక దంపుడు వల్ల, ఒక దంపుడు ప్రసంగాల వల్ల ఏంటి నీ ప్రయోజనం? అసలు నీ మైండ్ ఎలా ఫారం అయింది? అందులో ఏమిటి కోరికలు ఏమున్నాయి? అందులో డిజైర్స్ ఏమున్నాయి నీ మైండ్లో? ఒకవేళ డిజైర్ ఉంటే దాన్ని ఎలా కాంకవర్ చేయాలి? ఇవాళ కాఫీ తాగుతున్నాం, రేపే కాఫీ. ఇవాళ అన్నం తింటున్నాం, రేపు అది అన్నాం. ఇవాళ సినిమాకి వెళుతున్నాం, రేపు అదే సినిమా. ఇవాళ మేము టీవీ చూస్తున్నాం, రేపు అదే టీవీ. ఇంతకైనా బాబా అంటాడు, ఇదేనే ఇంకా చచ్చిపోయేవాడికి ఇదే పని, శరీరానికి మనసుకి ఇదే పని, ఇంకో పని లేదా అన్నాడు ఆయన. నీ శరీరానికి నీ మనసుకి ఇదే పనేనా, ఇంకో పని ఏమి లేదు. నువ్వు శ్మశానానికి వెళ్ళే వరకు ఇంకో పని ఏమి లేదు, ఇంకేం లేదు. ఇంకా పొందవలసిన స్టేట్ అంటే, పొందవలసిన స్థితి అంటే ఇంకేం లేదా? నువ్వు శరీరాన్ని మనస్సుని ఉపయోగించుకుని మోక్షానుభవం కనుక పొందకపోతే నువ్వు ఏది పొందినా, అక్కడ పొందితే పొందొచ్చు, మోక్షాన్ని పక్కన పెట్టి మిగతా పొందితే పొందొచ్చు, కానీ అది ఒకటి లేని సున్నలు అన్నాడు భగవాన్. ఒకటి లేని సున్నలకి ఏ విధంగా అయితే విలువ ఉండదో, నువ్వు మోక్షాన్ని విడిచిపెట్టేసి నువ్వు ఏది పొందినప్పటికీ అంతే డ్రీమ్ ఇష్టం. గాలి ఏ విధంగా అయితే వాసన మోసుకుపోతుందో, అలా నీ సంస్కారాన్ని, నీ వాసనని, నీ జీవుని మోసుకుపోతాయని కృష్ణుడి గీతలో చెప్పాడు రాబోయే జన్మకి. ఏదో గులాబీ పువ్వు ఉంది, మన గాలి మోసుకొచ్చేస్తుంది ఆ స్మెల్. అక్కడ ఏది, అక్కడ ఏ వాసన ఉంటే వాసన మోసుకొచ్చేస్తుంది. అదేవిధంగా నీ శరీరం ఇక్కడ శ్మశానంలో కాలిపోయి బూడిదైపోతుంది, కానీ జీవుడు ఇక ఈ సంస్కారాలు ఇక్కడ ఉన్నటువంటి సంస్కారాలు వాసనగా జీవుడు సంస్కారానుగుణంగా జీవుని మోసుకుపోతాయి ఆ రీభర్త్కి. మహాత్ములు మహర్షులు చేసేది వాళ్ళు చేసే కృషి నీ కళ్ళకు కనిపించకపోవచ్చు, నీ నేత్రాలకు కనిపించకపోవచ్చు, నీ చెవులకు వినిపించకపోవచ్చు, అంటే జ్ఞాని పనిచేయటం లేదని నువ్వు అనుకోవడానికి వెళ్ళే. కొంతమంది అహంభావాన్ని పెట్టుకుని మంచి చేస్తారు, అహంభావం ఉంటుంది మంచి చేస్తారు, ఆ మంచి వల్ల వాళ్ళకి ఎంతో కొంత పుణ్యం రావచ్చు, కానీ ఇక్కడ అజ్ఞానం పోదు అహంభావన పోదు, పైగా పెరుగుతుంది దానివల్ల. నువ్వు కర్తృత్వం పెట్టుకుని అహంభావం పెట్టుకుని నువ్వు మంచి చేస్తావు అనుకో, నీకు పుణ్యం వస్తుంది అనిపిస్తే పోతుంది, అంత మాత్రం చేత నీకు జ్ఞానం ఏమి కలగదు. ఎందుకు పెద్ద రుష్టి పడుతున్నావు, గోల పడుతున్నావు, ఆ నేను అనే తలంపుని తీసి పక్కన పెడితే ఏదీ లేదు, ఇంకా నువ్వు సాధన చేసే పనే లేదన్నారు బాబు. రమణ భగవంతుడు రెండు సూత్రాలు చెప్పారు, ఈ నేనుని తీసో పక్కన పెట్టు, ఆ నేనుని తలంపది నిజంగా తలంపే భావన, దాన్ని తీసో పక్కన పెట్టు, అది చేయలేవనుకో నువ్వు ఈశ్వరుడికి ఇచ్చేయి. ఆ ఈశ్వరుడికి ఇచ్చేయటం శరణాగతి మార్గం, ప్రపత్తి మార్గం, తీసో పక్కన పెట్టడం జ్ఞాన మార్గం. ఆ నేను నువ్వు తీసుకోలేకపోతున్నావు అనుకో, దాన్ని రిమూవ్ చేయలేకపోతున్నావు అనుకో, ఎలిమినేట్ చేసుకోలేకపోతున్నావు అనుకో, ఈశ్వరుడికి ఇచ్చే. అంటే నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం అనే భావనకు మనం వచ్చేసామనుకోండి, ఈ నేను పోతుంది, ఆ నేను సీట్లో భగవంతుడు కూర్చుంటాడు, అది రహస్యం. ఇప్పుడు మనం అంటే ప్రపత్తి మార్గంలో శరణాగతి మార్గంలో నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నాశకమైన భావన. ఇప్పుడు ఏది ఏ స్థానంలో అయితే ఇప్పుడు మనకు నేననే తరం పొందా, నేననే స్థానంలో ఈశ్వరుడు ఉంటాడు, అప్పుడు కూడా పొందేది ఈశ్వరాన్ని. నీకు అది ఇష్టం లేదనుకో, నీకు ఆ విశ్వాసం లేదనుకో, ఆ సజీవమైనటువంటి ఆ లివింగ్ ఫెయిత్ నీకు లేదనుకో, కొంతమంది డౌటింగ్ థామస్లను ఉంటారు, ప్రతి చిన్న విషయానికి డౌట్ చేస్తూ ఉంటాడు. ఆ ఉన్నాడు 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 అనుకున్నవాడు ఉన్నాడో లేడో ఉన్నాడో లేడో అని ప్రతి విషయానికి డౌట్ చేస్తూ ఉంటారు. అంటే నీకు అసలు ఉన్నాడు అనేది సజీవం ఎవడు ఉన్నాడు, ఈ వరల్డ్ ఒక హయ్యర్ పవర్ ఈ వరల్డ్ లీడ్ చేస్తుంది, ఎవడైతే ప్రపంచాన్ని సృజించాడో వాడే నా హృదయంలో ఉన్నాడు, వీడు వాడు వేరు కాదు, వాడు పరాయవాడు కాదు. ఎవడైతే ఈ సృష్టిని నడుపుతున్నాడో, ఎవడైతే ఈ సృష్టికి యజమానం, ఈ సృష్టికి ఎవడైతే ప్రభు, వాడే నా హృదయంలో ఉన్నాడు, వాడు కూడా ఈ శరీరాన్ని నడుపుతున్నాడు, వీడు వేరు వాడు వేరు కాదు, వీడు వాడు ఒక్కటే అనేటువంటి సజీవమైన నీకు విశ్వాసం ఉంటే ప్రపత్తి మార్గం సరిపోతుంది. ప్రపత్తి మార్గంలో ముఖ్యమైన సూత్రం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండు, సజీవం కలిగి ఉండు, ఎక్స్పెక్టేషన్ వద్దు, అలా వెయిట్ చేస్తాను. అది ప్రపత్తి మార్గంలో టెక్నిక్ ఏంటంటే నువ్వు ఏది ఎక్స్పెక్టేషన్ చేయకూడదు, రేపటికి మోక్షం వచ్చేస్తుంది, ఎల్లుండికి మోక్షం వచ్చేస్తుంది, అది శనివారం నాడికి మనకు మోక్షం, ఏది ఎక్స్పెక్టేషన్ వద్దు. నీ చేతిలో ఉన్న పని పర్ఫెక్ట్గా చెయ్యి, ఈ చేతిలో ఉన్న పని పర్ఫెక్ట్గా చెయ్యి, ఆ పనికి ఈశ్వరుడు ఎప్పుడు ఇవ్వాలి అప్పుడు ఇస్తాడు నీకు, దానికోసం ఎక్స్పెక్టేషన్ వద్దు. అసలు ఆశ్చర్యం ఏంటంటే నువ్వు లోకం అంతా వెతుకుతున్నావు, దేవుడి కోసం లోకం అంతా వెతుకుతున్నావు. పరమేశ్వరుడు ఏం చేశాడని భాగవతంలో చెప్తాడు, పరమేశ్వరుడు ఏం చేశాడని మూల తలంపు మూలంలో కూర్చున్నాడు, అక్కడికి ఎవడు వెళ్ళ కదా, మన ఎవడు పట్టుకోడు కదా. మనం అరుణాచలం వెళతాం, తిరుపతి వెళతాం, కాశీ వెళతాం, రామేశ్వరం వెళతాం, మక్క వెళతాం, బెత్తలఖేమ్ వెళతాం, అన్నీ తిరుగుతాం. ఆయన ఏం చేసేటండి, ఎక్కడికైతే మనం వెళ్ళాం అక్కడ కూర్చున్నాడు, ఎక్కడికైతే మనం వెళ్ళాము అక్కడ కూర్చున్నాడు, అన్నీ చూస్తాం, అన్నీ వెళతాం, కానీ ఆయన ఎక్కడున్నాడు? ఆశ్చర్యం, నీ మూలతలంపు మూలంలో ఉన్నాడు. నీ మూలతలంపు నీ మూలంలో ఉన్నాడు అంటే నీ మూలం ఏంటో నీకు తెలిస్తే భగవంతుడు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. కాశీలో ఉన్నాడని కాశీ వెళతాం, రామేశ్వరంలో ఉన్నాడని రామేశ్వరం వెళతాం. ఈ ఒకటి మీరు గ్రహించండి, తీర్థయాత్రలు చేయటమైనా, లేకపోతే నదుల్లో ములుగటమైనా, సముద్రస్నానాలైనా, తీర్థయాత్రలైనా, పూజలు చేసినా, లేకపోతే భగవంతుని ఉపాసన చేసిన ఇవన్నీ మన పవిత్రులను అవడం మన ఏదైనా వ్రతం చేస్తాం, లేకపోతే నదిలో స్నానం చేస్తాం, ఏదో శివాలయానికో విష్ణువాలయానికో ఈవేళ ఎవరో భక్తులు చెబుతున్నారు, వాళ్ళు విష్ణు భక్తులు అటండి, ఏమన్నా మా ఇంటికాడ శివుడి పేరు ఎత్తుద్దని చెబుతున్నారట. మన హిందూ మతం పరిస్థితి ఇలా, ఎలా భక్తులు ఇప్పుడే నాకు ఇంతకుముందు చెబుతున్నారో, మా ఇంటికి వెళ్ళి మేము ఏదో శివుడి గురించి చదివామండి, మా ఇంటికాడ మటుకు శివుడి పేరు ఎత్తొద్దు, వాళ్ళు విష్ణు భక్తులు అట్టుని శివుడి పేరు ఎత్తుంది. పొరపాటు అంటే గురువుల్లో ఉంది. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో గురువు తెలిస్తే కదా. విష్ణువు యొక్క హృదయం శివుడు, శివుడు యొక్క హృదయం విష్ణువు. విష్ణువు శివుడిని ఆరాధిస్తాంటే, శివుడు విష్ణువుని ఆరాధిస్తాంటే నీకేంటి మధ్య నీ గోళ? మరి రామేశ్వరంలో శివుని స్థాపించింది రాముడే. మీకు నిజంగా మీకు శివుడు ఇష్టం అనుకోండి, ఉదాహరణకు అనుకోండి, అన్ని దేవతలు శివుని చుట్టూ నేర్చుకుంటే ఏం లేదు. మనకి మీకు విష్ణువు అంటే ఇష్టం అనుకోండి, అందరి దేవతల్లోనే విష్ణువుని చూస్తే సరిపోతుంది మనకి. అయితే ఈ రూపబుద్ధి నామబుద్ధి చాలా ప్రమాదమైంది. రూపబుద్ధి నామబుద్ధి చాలా ప్రమాదమే. మీరు ఏ రూపాన్ని ఆరాధిస్తున్నారో, ఏ నామాన్ని ఆరాధిస్తున్నారో అది ఒకటే ఎక్కువ అనుకుంటారు. మీరు ఉపాసన చేసుకున్నప్పుడు అలా అనుకోక్కర్లేదు. మీ దేవుడు ఎక్కువని మీరు అనుకున్నంత మాత్రం ఇతర దేవతలను మీరు ఆదోరం చేయక్కర్లేదు. ఏ మహర్షిని శిరిడి సాయిబాబా అన్నాడు, ఏ యోగిని, ఏ మహర్షిని, ఏ అవతార పురుషుని, ఏ మేనిఫెస్టెడ్ గారిని మీరు అవమానం చేయవద్దు. బాబా చెప్పాడు మీరు ఆరాధించకపోవచ్చు, ఆ యోగిని మీరు ఆరాధించకపోవచ్చు, ఎవరిని కూడా మీరు డిస్రెస్పెక్ట్ అగౌరవం చేయొద్దు, ఎవరిని అవమానం చేయొద్దు. ఏ అవతార పురుషుడైనా సరే, ఏ జ్ఞానినైనా సరే, ఆ యోగిని మీరు ఆరాధన చేయకపోవచ్చు. ఆ యోగిని ఇంకా అనేక మంది ఆరాధించేవాళ్ళు ఇవ్వచ్చు, కానీ మీరు అవమానం చేయటం వల్ల మీకు నష్టం జరుగుతున్నారు. ఒక మనిషిని మంచివాడని చెప్పడానికి ఒక మనిషి చెడ్డవాడని అనక్కర్లేదు. అంటే ఇలా మ్యాన్కైండ్ ఇలా మానవ జాతి ఇలా మిస్లీడ్ అవటం కావడం కారణం చాలా మటుకు గురువుల యొక్క బోధలు ఉన్న పొరపాటే. సత్సంగం వల్ల ప్రాపంచిక విషయాలతో నీకు సంబంధం న్యాచురల్గానే జారిపోతుంది. నువ్వు పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. మహర్షుడి సన్నిధానంలో హోడీ కంపెనీ వల్ల ప్రాపంచిక విషయాలతో నీకు అలా అనుబంధం తొందరగానే తెగిపోతుంది. వాసన ఎప్పుడైతే నువ్వు రిపీట్ చేయవో, నువ్వు ఎప్పుడైతే నీ డిజైర్ని రిపీట్ చేయవో, అలా కొంతకాలానికి దానికి తెలియకుండా ఫుడ్ సప్లై దానికి కట్ అయిపోయి దాని అంతా అది నశించిపోతుంది. మహాత్మా గాంధీ గారు అంటూ ఉంటారు, మీ మనస్సు సినిమాలకి వెళ్ళిపోయింది అనుకోండి, పాలకొల్లు సినిమాలకు వెళితే వెళ్ళిపోయినటువంటి మనస్సుని మీ శవాన్ని మటుకు ఇంట్లో ఉంచండి అంటారు. ఇది గాంధీ సిద్ధాంతం. ఒకవేళ మీ మనస్సు పాలకొల్లు సినిమాలకి వెళ్ళింది అనుకోండి, వెళితే వెళ్ళిపోయినటువంటి దాని మనస్సుని మీ శవాన్ని మటు ఇంట్లో ఉంచండి, ఇంట్లో నుంచి అరగంట అలా తిరిగి మళ్ళీ మీ శవం మీ బాడీ దగ్గరికి మీ మైండ్ వచ్చేస్తుందని చెప్పారు. అది సాధనలో అదొక భాగం. డిజైర్ రిపీట్ చేసి పిల్లలు పెరుగుతుంది. కేవలం డిజైర్స్ అనుభవించడం ద్వారా బ్రహ్మజ్ఞానం పొందుదామనుకుని అలా బ్రహ్మజ్ఞానం పొందిన వాడు ఇప్పటి వరకు క్రియేషన్లో ఎవడు లేడని చెప్పారు. ఇదిగో మనకి ఈ కోరిక ఉంది, ఈ కోరికను ఇదిగో ఈ కోరికలు నెరవేర్చుకుందాం, ఈ కోరిక వచ్చాక ఆ కోరిక వచ్చింది, ఇది నెరవేర్చుకుందాం, ఇది నెరవేర్చుకుందాం, అలా డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ బ్రహ్మానుభవం పొందినవాడు ఒక్కడు కూడా లేడని. తర్వాత ఒక డిజైర్ ఫుల్ఫిల్ అయింది అనుకోండి, మనకి ఇంకో డిజైర్ వచ్చేస్తుంది. అదే భగవాన్ అంటూ ఉంటారు, అన్నం ఉంటే గింజ ఉంటే సరిపోతుంది అనుకుంటాం, అన్నం ఉంటే గింజ ఉంటే సరిపోతుంది అనుకుంటాం, గింజ వచ్చాక ఏమో పచ్చడి ఉండాలనుకుంటాం, పచ్చడి వచ్చాక పప్పు ఉండాలనుకుంటాం, పప్పు వచ్చాక పాయసం ఉండాలనుకుంటాం. ఆ డిజైర్స్కి ఆ మైండ్కి ఇంకా అంత ఉండదు. డిజైర్ ఎప్పుడైతే వచ్చిందో మైండ్ తప్పనిసరిగా అక్కడ పరిమితం అయిపోతుంది. అంటే నీ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఏదైనా రావచ్చు, తన మూలంలో కూలిపోకని. శాస్త్రం ఏం చెబుతుందంటే, నీ దేహం యొక్క నీ ప్రారంభంలో చదువుటి, ధనమోటి, చావోటి, పుట్టుకోటి అని నీ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి వస్తాయి. దాంతో నువ్వు తాదాప్యం పొందొద్దు. అసలు వస్తువుకి ఈ ప్రారంభానికి ఏమి సంబంధం లేదు. ప్రారంభం అనేది కేవలం దేహానికే పరిమితం. ఇప్పుడు మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటంటే, చావోటి, పుట్టుకోటి, ధనమోటి, గౌరవం ఒకటి, విద్య ఒకటి, ఇవన్నీ మేము దేహ ప్రారంభాన్ని బట్టి వస్తాయి. జన్మాంతరంలో అనుబంధాన్ని బట్టి అన్నం వస్తాయి. ఈ గొడవలు మీకు అనవసరం. భగవాన్ ఏం చెబుతున్నారంటే, మీరు అన్నం తినేటప్పుడు, మనకు అన్నం తినేటప్పుడు కూరలు తాలింపు సరుకులు వస్తాయి. ఆ తాలింపు సరుకులు ఏదైనా కరివేపాకు మొక్కలు వచ్చినా లేకపోతే మిరగాయ మొక్కలు వచ్చినా తీసుకో పక్కన పడేస్తాం, కానీ ఆకలితోడు పేచి పెట్టుకో. మిరగాయ మొక్క నువ్వు ఎందుకు వచ్చావని అడగం. అడుగుతాను మిరగాయ మొక్కని, లేకపోతే కరివేపాకు మొక్కలు వచ్చినా నువ్వెందుకు వచ్చావు అన్నంలో కానీ అడుగుతాం, అది తీసుకో పక్కన పడేస్తాం. మనకి ఏదైతే అక్కర్లేదనుకుంటాం తీసి ఈ గొడవలన్నీ ఒక పక్కన పెట్టేయండి. ఈ గొడవలన్నీ మీకు గౌరవాలు రావచ్చు, చదువులు రావచ్చు, ఈ గొడవలన్నీ ఓ పక్కన పెట్టండి. భగవంతుడు నీకున్న రంగు కానీ, నీకున్న కులం కానీ, నువ్వు స్త్రీయా పురుషుడని కానీ, నువ్వు చదువుకున్నావా లేదని కానీ, అయ్యేం అక్కర్లేదు. నీ భక్తి ఒకటే కాదు చాలు భగవంతుడికి. ఒక భక్తి ఉంటే దాన్ని కల్టివేట్ చేస్తే నీకు మోక్షం వస్తుంది. వారు బాగున్నారు వీరు బాగోలేదు అని చెప్పుకోవడం లోకం అది లోకానికి వారు ధనవంతులు వీరు పేదవారు అని చెప్పుకోండి లోకానికి సంబంధించింది. భగవంతుడికి నీ కులం అక్కర్లేదు, నీ రంగు అక్కర్లేదు, నీ ధనం అక్కర్లేదు, నీ గౌరవం అక్కర్లేదు, నీ చదువు అసలు అక్కర్లేదు. వాడు కావలసింది వాడి మీద నువ్వు చదివిందని, వాడి పట్ల ఈశ్వరుడి పట్ల నీకున్న ఫెయిత్ ఎటువంటిది, వాడు నీకున్న భక్తి ఎటువంటిది, నీకున్న విశ్వాసం అది చూసుకుని నీకు మోక్షం ఇస్తాడు, మిగతా అనే సొన్న అని చెప్పాడు. నీ ప్రారంభంలో ఉంటే నీ కోరిక పైన వచ్చేస్తాయి, ప్రారంభంలో లేదనుకుని వెంటపడిన కాదది. అంటే ఈ వదిలయ్యి నీ రంగు అక్కర్లేదు, నీ ధనం అక్కర్లేదు, నీ చదువు అక్కర్లేదు, నీ కులం అంతకంటే అక్కర్లేదు, కావలసింది ఈశ్వరుడు కావలసింది భక్తి. అది ఉందో లేదో చూసుకుంటాడు, అది ఉంటే ఆ స్వరూపాన్ని నీకు ఇస్తాడు, మిగతా నీకు ఎన్నో తీసి పక్కన పెడతాడు. కరీపాకు మొక్కలు పెట్టినట్టు మీరు ఉడిపిలో జరిగింది అదే కదా. ఒక అంతరాని వాడిని గుడికి రానిపోతే వాడు మహాభక్తుడు, వాడు ఎటువైపు ఉన్నాడు అటు కృష్ణుడు విగ్రహం తన ముఖనాటి చెప్పేశాడు. తన ఫేస్ అటు చెప్పేశాడు. ఇప్పుడు కూడా మీరు ఆ గుడిలో అది చూడొచ్చు ముడిపీరు. వాడు కావలసిన నీ లోపల ఆరాధన, నీ లోపల ఉన్న భావన బలం, ఈశ్వరుడు పట్ల నీకున్న గౌరవం. ఈశ్వరుడు మనకు లోపల ఉన్నాడు కాబట్టి వాడిని మోసం చేయలేము, బయట ఉన్న వ్యక్తులు మనం మోసం చేయగలం. ఈశ్వరుడు మనకు అంతర్యామిగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు కానీ మాకు వచ్చి తలంపుకని సాక్షి. ఆయన ప్రతి తలంపుని చూస్తూ ఉంటాడు. మన ఈశ్వరుని ఎందుకు ఆరాధిస్తున్నామో చూస్తాడు. వ్యాపారం కోసం ఆరాధిస్తున్నామా, ఆరాధన కోసం ఆరాధిస్తున్నామా, భక్తి కోసమే మనం భక్తిగా ఉన్నామా, లేకపోతే ఏదైనా కోరిక కోసం భక్తిగా ఉన్నామా, ఇదేమైనా బిజినెస్ భక్తే లేకపోతే నిజమైన భక్తే, అది కూడా చూస్తాను అంటాడు ఈశ్వరుడు. ఇది భగవాన్ ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అది ఏమీ చూడదు, నువ్వు ఏ కులమో చూడు, నీ రంగు చూడు, నీ సెక్స్ చూడు, నువ్వు స్త్రీయ పురుషుడ కూడా ఆయనకు అక్కర్లేదు. ఓన్లీ డివోషన్, ఆ సరెండర్, ఈశ్వరుడు పట్ల నీ హృదయంలోటువంటి రెస్పెక్ట్. భగవంతుడి మీద నీకు గౌరవం లేనప్పుడు ఆయన చెప్పిన వాక్యం నువ్వు ఎలా వింటావు? భగవంతుడు వేరు, భగవంతుడు చెప్పిన వాక్యం వేరు కాదు. భగవంతుడు చెప్పిన వాక్యం మీద నీకు గౌరవం లేనప్పుడు భగవంతుడి మీద కూడా గౌరవం లేనట్టే. ఇప్పుడు మీ అమ్మగారు చెప్పిన మాటకు ఒక్కటి కాడ మీరు వినరు, కానీ మాట వాళ్ళు చెబుతూ ఉంటారు నీ మీద నాకు చాలా గౌరవం ఉందని. ఆవిడ ఏమనుకుంటుంది? దేవుడు కూడా అలాగ అనుకుంటాడు మన పట్ల. భగవంతుడు వాక్యం భగవంతుడు వేరు కాదు. డాక్టర్ మనకు జ్వరం ఉందో లేదే పల్స్ పట్టుకుని చూస్తాడు, నాడు ఇలా పట్టుకుని చూస్తాడు, మనకు జ్వరం ఉందో లేదే పల్స్ చూస్తాడు. అలా భగవంతుడు కూడా రెండు చూసి నీకు భక్తి ఉందా అహంభావన ఉందా లేదా, నీకు అహంభావన ఉందా లేదా ఉంటే తీసుకు పక్కన పెడతాడు, భక్తి ఉందో లేదో చూస్తాడు, భక్తి లేకపోతే పక్కన పెడతాడు. ఆ రెండే కానీ మిగతా నీ ధనాన్ని కానీ ఏది చూడవు. ఇవన్నీ ప్రకృతి విషయాలు, అది నీ దేహ ప్రారంభాన్ని బట్టి వస్తాయి పోతాయి. దేవుడు వేరు నేను వేరన్నప్పుడు అది పరమస్థితి కాదు, అంటే నువ్వు నా స్వరూపంగా వ్యక్తం అవ్వాలి. దేవుడు వేరు నేను వేరని భేద బుద్ధి కూడా నశించాలి, ఆ వేరు బుద్ధి నశించాలి. వేరు బుద్ధి అలా ఉండిపోయింది అనుకో, వేరు బుద్ధిలోంచి భయం వస్తుంది, దుఃఖం వస్తుంది, కోరిక వస్తుంది, అన్నీ వస్తుంది. వేరు బుద్ధి నశించినప్పుడు ఏది లేదు, ఉన్నది ఒకట. మీరు నన్ను చూసి భయపడవచ్చు, నేను మిమ్మల్ని చూసి భయపడవచ్చు, నన్ను నేను చూసి భయపడను. ఆ అద్వైత అనుభవానికి, అద్వైత స్థితికి, అద్వైత ఆనందానికి తీసుకురా. అద్వైత ఆనందం అంటే ఆ ఆనందానికి బాహ్య జగత్తుతోటి కానీ శరీరంతో కానీ దేవతలతోటి కానీ దేవుడితోటి అనుభవం. అద్వైత ఆనందం ఎవడైతే పొందాడో వాడికి బాహ్య ప్రపంచంతో ఎట్టి సంబంధం లేదు. ఏ వస్తువు మీద కూడా వాడు ఆనందం కోసం ఆధారపడి ఉంటాడు. అది అమృతానుభవం అంటారు. ఏమంటారు దాన్ని? అమృతానుభవం. ఏమంటారు దాన్ని? అమృతానుభవం. భగవాన్ అంటారు నీ అమృతం, అమృతం నీ హృదయంలో ఉంది కానీ దాని తాలూకు నీకు అనుభవం లేదు. అమృతం నీ హృదయంలోనే ఉంది కానీ దాని తాలూకు నీకు అనుభవంలో లేదు. అమృతం 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 అంటే నీకు అనుభవంలోకి రాదు. దాన్ని స్మరించడం వల్ల దాని గురించి తెలియదు నీకు, అది అనుభవించడం వల్ల దాని గురించి నీకు తెలుస్తుంది. పాయసం 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 అంటే నీకు తెలియదు దాని రుచి, నోట్లో పోసుకుంటే దాని రుచి తెలుస్తుంది. అలాగే అమృతం 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 అంటే నీకు తెలియదు దాని రుచి, అది నీకు అనుభవానికి వచ్చినప్పుడు దాని స్థితి దాని టేస్ట్ నీకు తెలుస్తుంది. నీ మాటకు అందకపోవచ్చు, నీ చేతకు అందకపోవచ్చు, నీ సంకల్పానికి అందకపోవచ్చు, కానీ అది అనుభవేకవేచ్చు. ఈ అనుభవానికి అందుతుంది. చనిపోయిన తర్వాత ఏమైపోతాం ఏమైపోతాం అని మీరు కంగారు పడుతున్నారు, అది కూడా మీ తలంపి ఏమీ అవ్వరు, మీరు మీలాగా ఉంటారు. చాలామంది చనిపోయిన తర్వాత ఏమైపోతాం అని మీరు ఊహించుకోవడం కూడా మీ తలంపి అలా ఊహిస్తాను. అదే భగవాన్ చెప్తారు, ఇప్పుడే మీరెవరో మీకు తెలియనప్పుడు చనిపోయిన తర్వాత ఏమవుతారు కూడా ఇప్పుడే. ఇప్పుడే మీరెవరో మీకు తెలియదు, చనిపోయిన తర్వాత మరణానంతర జీవితంలో ఏమవుతామన్న సమస్య మీకెందుకు ఇప్పుడు? ఇప్పుడు మీరెవరో మీకు తెలుసు తెలియదు, మరి మరణానంతరం కూడా ఇప్పుడెందుకు? కాళ్ళు నడుస్తూ ఉండాలి, చేతులు పనిచేస్తూ ఉండాలి, కానీ అగాధమైన సుఖం. సముద్రం ఎంత లోతుగా ఉంటుందో అంత లోతైన సుఖం, ఆ శాంతి ఆనందం మీ గుండెలో ఉండాలి. ఇప్పుడు ఈ లోకయాత్ర మీకు సుఖంగా జరిగిపోతుంది, మీరు పొందవలసింది అది, శరీరం పడిపోకముందే పొందుతారు. ఇక్కడ మిఠాయి తినాలనుకోండి, నాకు మిఠాయి అంటే అసలు ఇష్టం ఉండదు అంటాడు అనుకోండి, వాడుకు గిరిజి ఇచ్చాడు దంభాచారం. కొంతమంది మొఖమాటం కోసం వద్దంటా ఉంటారు. మీరు బంతిలో కూర్చున్నప్పుడు కొంతమంది మొఖమాటం మనుషుల దగ్గర కూర్చోకుండా మీరు, వాళ్ళు వద్దంటే మీరు కూడా వద్దంటారు. మీకు తినాలన్నా సరే, మీకు తినాలనుండి ఆడొద్దన్నాడని మీరు కూడా వద్దంటారనుకోండి, తినాలి లోపల తినాలని అనుకోండి, వాళ్ళకు పేరు పెట్టాడు కృష్ణుడు భగవద్గీతలో డంబాచారని. కొంతమంది పక్కన కూర్చున్నాడు తింటే పాపం ఇల్లు కూడా తింటారు. ఆ పక్కన కూర్చుని ఏ ప్రకృతి వైద్యం చేసి వచ్చి బంతిలో కూర్చున్నారనుకోండి, వాళ్ళు వద్దంటారు, ఇటు వద్దని మా అప్ప మీరు తినాలంటుంది. అటువంటి వాళ్ళు పక్కన కూర్చోకండి, మీరు లోపల తినాలండి, బంతిలో కూర్చుని లోపల తిన, మాకొద్దని మేము తినమండి, మేము తినమని అంటే వాళ్ళు దంబాచారులు. ఈ చిన్న విషయం మీకు కావలసింది వడ్డించుకుని, మొక్కమాటం లేకుండా మీకు కావలసిందే వడ్డించుకునే శక్తి మీకు లేనప్పుడు మీకు మోక్షం ఏంటని? ఇంత చిన్న విషయాల్లోనే నేను మనం మీరు మోసం చేసుకోవటం ఏంటి? బంతిలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటావు నువ్వు? ఒంటరిగా చిన్నప్పుడు కూడా అలాగే ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, నార్మల్గా ఉండాలి. ఈ చిన్న విషయాలే నీకు అవగాహన రానప్పుడు, ఈ చిన్న విషయాల్లో నీ బిహేవియర్లు ఎంత తేడాగా ఉన్నప్పుడు నీకు మోక్షం ఏంటి? నువ్వు లోపల శాంతిగా ఉండాలి, లోపల సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, కాళ్ళతోటి నడవాలి, చేతులతోటి పనిచేయాలి, కళ్ళతోటి చూడాలి, చెవులతోటి వినాలి, కానీ బాహ్యమైన విషయాల ప్రభావం నీ మీద పడకూడదు. లోపల మటుకి నువ్వు నిశ్చలంగానే ఉండాలి, నిర్మలంగానే ఉండాలి, కుదిరిగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, అప్పుడు నీకు మోక్షం పడిస్తుంది. ఏమక్కర్లేదు, భయం మీరు వదులుకున్నారనుకోండి, లోపల ఉన్న శాంతి మీకు తెరటాల కింద తెరటాల కింద వచ్చి మీ సహస్రంగా ముంచేస్తుంది. మీరు ఎవరిని భయపెట్టద్దు, ఎవరికి మీరు భయపడదు. ఇది నేర్చుకుంటే మీ హృదయంలో ఉన్న పొంగు ఆనంద సముద్రం, ఆ శాంతి సముద్రం పొంగి వచ్చి మీ సహస్రాలను ముంచేస్తుంది. మీకు ఏదైనా అనుకూలమైన వార్తలు వచ్చాయి అనుకుని పొంగిపోతారనుకోండి, అనుకూలం లేని వార్తలు వచ్చాయి అనుకుని దుఃఖపడిపోతున్నారు. ఇంత చిన్న విషయాలకి గాలి ఏ విధంగా అయితే ఆకు కదులుతుందో, ఇంత చిన్న విషయాలకి మీ మనసు అటు ఇటు ఊపిసిరాడిపోతుంటే మీకు మోక్షం ఏంటి, మీకు శాంతి ఏంటి, మీకు స్వర్గం ఏంటి అన్నాడు భగవంతుడి గీతలో. అంటే నీకు నువ్వు పొందవలసిన స్థితి ఎక్కడే పొందవచ్చు, శరీరం మరణించిన తర్వాత పొందే వరకు నువ్వు ఆగక్కర్లేదు. శరీరం మరణించే వరకు నువ్వు ఆత్మజ్ఞానం పొందటానికి, ఆత్మానుభవం పొందటానికి, బ్రాహ్మణ స్థితి పొందటానికి, బ్రహ్మానుభవం పొందటానికి, ఆ చైతన్య స్థాయిని అందుకోవడానికి నువ్వు శరీరం మరణించే వరకు ఆగక్కర్లేదు. శరీరం ఉండగానే ఇక్కడే ఈ భూమి మీద నువ్వు తిరుగుతున్నప్పుడే, ఈ భూమి మీద నీ శవం తిరుగుతున్నప్పుడే ఆ పొందవలసిన స్థితితో ఈ జన్మలోని మరొక జన్మలో కాదు, ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే పొందవచ్చు. ఇంచదు నా హృదయంలో ఉన్న సత్యం సదాసిద్ధంగా ఉంది. నువ్వేమనుకుంటున్నావు అంటే, నువ్వు పోగొట్టుకోవాల్సిన బలహీనతలు చాలా కష్టమేమని నువ్వు అనుకుంటున్నావు, అది నువ్వు కొంచెం రవ్వంతా ముళ్ళంతా చింతాకంతా విచారణ చేస్తే అసలు పోతాయి. నీకు ఎప్పటి ఎంతో కొంత ప్రయత్నం చేసినా పోవేమో అనుకునేది కూడా ఒక తలంపే. ప్రయత్నం చేస్తే పోతాయి, ఎంతో కొంత ఎఫర్ట్ చేయి, అప్పుడు ఈశ్వరానుగ్రహం వచ్చి నిన్ను ముంచేస్తుంది. నీ ప్రయత్నం నీ కృషి కృప కింద మారిపోతుంది, నీ ప్రయత్నమే గ్రేస్ కింద మారిపోతుంది. ఎంతో కొంత ప్రయత్నం చేయి, ఎప్పుడు వాయిదాలు వద్ది ఈ జన్మలో నువ్వు పొందవలసింది పొందుతావు. ఈ జన్మలో నువ్వు పొందవలసింది ఏదో రాబోయే జన్మలో కాదు, ఇంకో లోకంలో కాదు. ఆ లోకాల్లో ఏమీ లేదు, ఉరికే స్వర్గం అంటే సుఖస్థానం అది, నరకం అంటే దుఃఖస్థానం అది. ఆ స్వర్గానికి వెళ్ళినవాడు కొంత సుఖం అనిపిస్తాడు, అడుగు మళ్ళీ ఎర్త మీదకి రావాలి. ఆ నరకానికి వెళ్ళినవాడు కొంత దుఃఖం అనిపిస్తాడు, వాడు ఎర్తలోకి రావాలి. ఈ దుఃఖం అనిపించేటప్పుడు, ఈ కర్మ అనిపించేవాడు, ఈ సుఖం అనిపించేటప్పుడు వీడు ఎవడని విచారణ ఎవడో చేయటం లేదు. అంచేది వాడు మూలం కూడా మీకు తెలియటం లేదు. ఎంతసేపు స్వర్గం కూడా నరకం కూడా చనిపోయిన తర్వాత ఏమవుతామని కూడా ఈ గొడవే, కానీ ఏదైతే నీ లోపల నీకు నేనుగా వ్యక్తం అవుతుందో దాని విచారం నువ్వు చేయటం లేదు. అందుకే నీకు వస్తువు తెలియటం లేదు. స్వర్గంలో ఎలా ఉంటుంది, నరకంలో ఎలా ఉంటుంది, వైకుంఠంలో ఎలా ఉంటుంది, ఏముంటుంది అయ్యా, ఏముంటుంది? భగవాన్ ఇక్కడ రెచ్చిపోయి చెప్పాడు, నీ హృదయంలో ఉన్న శాంతి ముందు, నీ హృదయంలో ఉన్న ఆనందం ముందు, నీ హృదయంలో ఉన్న సుఖం ముందు, దుఃఖం మిశ్రితం లేని ఈ సుఖం ముందు, వైకుంఠంలో ఉన్న ఆనందం ఏ పాటిది? ఇక్కడ నీరుంటే వైకుంఠంలో ఉన్న ఆనందం నీటి తుంపర. శాస్త్రాలు కూడా కాంప్లికేట్ చేసిన విషయాన్ని సరళంగా చెప్పకుండా కాంప్లికేట్ చేసినవి. కాంప్లికేట్ చేయటం వల్ల మీ బ్రెయిన్లో కూడా కాంప్లికేషన్ వచ్చేస్తాడు. అసలు లెక్క చెప్పేవాడికి లెక్క బాగా అర్థమైతే నీకు కూడా అర్థమయ్యేలా చెప్పగలడు. ఆ లెక్క చెప్పేవాడికే కన్ఫ్యూజన్ ఉందనుకోండి, అసలు ఇంకా నీకు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. చివరికి వారికి తెలియదు, వీరికి తెలియదు. ఈ వైకుంఠం, కైలాసం, స్వర్గం, నరకం పాక్షిక సత్యాలు, పారమార్థిక సత్యాలు కాదు. ఏం చదివి అయ్యే పారమార్థిక సత్యాలు అయితే నీ గాఢ నిద్రలో నువ్వు స్వర్గం గురించి, నరకం గురించి, వైకుంఠం గురించి ఎందుకు ఆలోచించు? ఈ నేననే తలంపు వచ్చిన తర్వాత నీకు స్వర్గం నరకం కూడా వస్తుంది, కానీ ఈ నేననే తలంపు ఉదయించకముందు గాఢ నిద్రలో నువ్వు ఉండగా స్వర్గం సంబంధించిన ఆలోచన, నరకం గురించి ఆలోచన నీకు ఎందుకు రావటం? ఈ శరీరం చనిపోయిన తర్వాత ఈ ప్రయాణం చేసేవాడు ఎంత నిజమో ఆ స్వర్గం అంతే నిజం, ఆ నరకం అంతే నిజం, వైకుంఠం కూడా అంతే నిజం. అది కుందేటి కుమ్మని నేను చెప్పటం లేదు, కుందేటి కుమ్మని నేను చెప్పటం లేదు అని సాక్షిగా సత్యాలు. శరీరం మరణించాక ప్రయాణం చేసేవాడు ఒకడు ఉన్నాడు, ఆ ప్రయాణం చేసేవాడు ఎంత నిజమో వాడి నిజమని చెప్పటం లేదు, వాడు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం. ఈశ్వర సంకల్పం లేకుండా ఏది జరగదు అని నిర్ధారణ మీకు ఉన్నప్పుడు మీకు లోపల నుంచి తొందర రాదు, కంగారు రాదు, నెమ్మదిగానే ఉంటారు, కుదిరిగానే ఉంటారు. ఒకసారి బాధలు కావాలని ఈశ్వరుడు నీకు పంపిస్తాడు, అంటే నిన్ను బాధ పెట్టాలని కాదు, ఆ బాధ ద్వారా నీకు ఏదో బోధించడం కోసం, ఆ బాధ ద్వారా నీకేదో టీచ్ చేయడం కోసం, కానీ నిన్ను బాధ పెట్టడం పని కాదు. ఒకసారి నీ మనసును తలుపు సంది నొక్కినట్టు, మన తలుపు మిమ్మల్ని మీ శరీరాన్ని ఎవడైనా తలుపు సందిని పెట్టి నొక్కితే ఎలా ఉంటుందో మీకు, ఒకసారి మీ మనసును తలుపు సంది పెట్టినట్టు నొక్కుతాడు. ఒకసారి తడిగుడ్డ పిండితే నీళ్ళు ఎలా కారుతాయి, ఒకసారి తడిగుడ్డ పిండినట్టు మీ మనసును పిండుతాడు. ఇదంతా ఆయన మీ మీద కోపం కాదు, మిమ్మల్ని పరిశుద్ధం చేసి, మిమ్మల్ని పవిత్రం చేసి, మీ కళ్ళు మీ జ్ఞాననేత్రం తెరిపించడం కోసం. భగవంతుడు ఎప్పుడైనా మీకు ఒక కష్టాలు పంపినా, ఎప్పుడైనా దుఃఖాలు మీకు పంపినా మీ జ్ఞాననేత్రం తెరవటం కోసమే, కానీ మీ మీద ఆగ్రహం వల్ల కాదు. ఈ మధ్యన అమెరికా నుంచి ఒక అమ్మాయి మాట్లాడుతానని అన్నాను, మీ పొలం అమ్మేశారు, మీ పొలం అమ్మేశాక రేట్లు పెరిగిపోయినాయి అంటే, అమ్మాయి నాకు ఎలా బుద్ధి చెప్పిందంటే, మనం పొలం అమ్మేశాక అది మంద కాదు కదా, రేటు ఎంత పెరిగితే మనకేంది కాదు. మనం ఒక వస్తువును వదిలేసాం, వదిలేసినప్పుడు ఇంకది అది మంద కాదు, అది కోటి రూపాయలు అయితే మనకేలా, అది వైరాగ్యం. అదేంటది వైరాగ్యం? ఇప్పుడు నిజంగా పెరిగిందని వాడు ఎంజాయ్ చేస్తాడు, మనకేలా అది, వాడి దేహ ప్రారంభంలో ఉందని వాడు ఎంజాయ్ చేస్తాడు, అది మనకేలా. అంచేది మీకు జ్ఞానం ఎక్కడో ఉదయిస్తుంది అనుకోకండి, అరుణాచలంలో, రామేశ్వరంలో, కాశీలో, మక్కాలో ఉదయిస్తుంది అనుకోకండి, ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలోనే మీ హృదయంలో వికసిస్తుంది జ్ఞానం. వీడు తూర్పుని ఎలా ఉదయిస్తున్నాడో అలా జ్ఞానం అనేది మీ హృదయంలోనే ఉదయిస్తుంది, ఎక్కడో కాదు. ఎక్కడో వదిలేస్తుంది అనుకోకండి, ఒక రాబోయే జన్మలోనే మీకు జ్ఞానం కలుగుతుంది అనుకోండి, ఆ జ్ఞానం ఎక్కడో కలుగుతుందని ఎదురు చూడకండి, బయట కలగదు, లోపలే కలుగుతుంది, మీ హృదయంలోనే వదిలేస్తుంది, ఆ ప్రకాశం మీ హృదయంలోనే తెలుస్తుంది. రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్పాడు ఒకసారి, ఆయనకి స్నానం చేసేటప్పుడు ఇక్కడ ఈశ్వరు అనుకుని కలిగింది, ఆయన అప్పుడు పూజ చేయటం లేదట్టు, జపం చేయటం లేదట్టు, మామూలుగా బాత్రూంలో కూర్చొని స్నానం చేస్తున్నాడు, తడుక్కుని ఇక్కడ ఉన్న ఈశ్వరు అనుకుని కలిగింది. పైగా నేనేం ఎక్స్పెక్ట్ చేయటం లేదు, స్నానం చేసేవాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, నేనేం ఇప్పుడు ధ్యానం చేయటం లేదు, జపం చేయటం లేదు, బాత్రూంలో స్నానం చేస్తాండి, ఇక్కడ ఉన్న వస్తువు సడన్గా మెరిసింది నాకు. ఇక్కడ వస్తువు ఒకసారి ఈశ్వరుడు అనుభవం వ్యక్తమైంది. అది పూజ గదిలో కాదు, లేకపోతే నేను మెడిటేషన్ చేసే టైంలో కాదు, ప్రార్థన చేసే టైంలో కాదు, స్నానం గదిలో స్నానం చేసేటప్పుడు. ఏం చేద్దండి, ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఆ జీవుని అనుగ్రహించాలి ఈశ్వరుడు, ఆ టైము అన్నీ ఆయనే చూసుకుంటాడు. అంటే నీకు ఈ జన్మలైనా రాబోయే జన్మలైనా లక్ష జన్మల తర్వాత కూడా మీకు ఎప్పుడైనా జ్ఞానం కలిగింది హృదయంలోనే కలుగుతుంది. తర్వాత ఉపాసనకి జ్ఞానం చేసే మార్గాలు అనేక చెప్పారు, నాసికాగ్రహం అనేది చాలా చెప్పారు. కానీ హృదయంలో కనుక మనసు నిలబెట్టి ఉంచగలిగితే మీకు శరీరానికి వేడి చేయదు. ఉపాసన కేంద్రం కింద మీరు హృదయానికి పెట్టుకుంటే మీ శరీరానికి వేడి చేయదు. లోకంలో మీరు చాలా ఘనకార్యాలు చేస్తారనుకోండి, ఈశ్వరుడు మీకు దొరకడు. ఎవరినైతే మనం పొందాలనుకుంటున్నామో ఆయన దయ లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన మనం పొందలేము. లోకంలో ఎన్ని ఘనకార్యాలు చెయ్యి, శాస్త్రాలు అభ్యసించు, అధ్యయనం చెయ్యి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వేదపారాయణాలు చెయ్యి. అంతేకాదు లక్షలాది ప్రసంగాలు, వేలాది ప్రసంగాలు శ్రవణం చెయ్యి. బాహ్య ప్రక్రియల వల్ల నీకు ఈశ్వరు అనుభవం కలగదు. ఎక్కడైతే ఎవరైతే ఉన్నాడో లోపల, వాడి అనుగ్రహం లేకుండా వాడు నీ చేతికి దొరకడు, నీ చేతికి అందడు. ఒకవేళ మంచి చేసిన కీర్తి కోసం చేయకు, మంచి మంచి కోసం చేసా, మంచి ఈశ్వరానుగ్రహం కలిగితే చాలు ఈ మంచి వలన ఫలితంతో చేయాలి. లోకవాసంతో మంచి చేస్తే, దేహవాసంతో మంచి చేస్తే, శాస్త్రవాసంతో మంచి చేస్తే ఈశ్వరానుగ్రహం సున్న. లోకంలో ఊరేగింపులు మిగిలితే శ్మశానం దాకా ఒక 50 మంది ఎక్కువ రావచ్చు, మరణాంతర జీవితం ఈ పని సున్న. లోపల మీరు కుళ్ళిపోయి ఉంటే ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని ఎన్ని గ్రంథాలు అధ్యయనం చేసినా, అంతేకాదు లోకంలో ఎన్ని ఘనకార్యాలు చేసినా, ఎన్ని సత్కార్యాలు చేసినా అసలు సున్న. ఏమి చేసినా ఆ లోపల ఉన్న సద్వస్తువు అనుగ్రహం లేకుండా, సద్వస్తువుని ఈ జన్మలో కాదు కోటి జన్మల తర్వాత కూడా మీరు పొందలేరు. నీకు నిజమైన స్నేహితులు దొరికితే, సద్బుద్ధి గల స్నేహితులు దొరికితే నీకు నీ ముక్కులో గాలి నిర్ణయం చేస్తుంది. ముక్కులో గాలిని చూసుకోకర్లేదు. అంటే ప్రాణాయామంతో పని లేదని చెప్పట్లేదు. ప్రాణాయామం దేనికి సహకరిస్తుంది? మనోనిగ్రహం కోసం. మనోనిగ్రహం కోసం ప్రాణాయామం సహకరిస్తుంది. నీకు బుద్ధిమంతుడు సహవాసం దొరికితే ప్రాణాయామాల చోటి నీకు నియమాల చోటి పని లేదు. ఆ సజ్జనులు సహవాసం నీకు దొరికినప్పుడు, నీకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళతో వాళ్ళ యొక్క సహవాసం నీకు దొరికినప్పుడు నువ్వు పెద్దగా నియమాలు నీకు అక్కర్లేదు. ఈ ప్రాణాయామాలు అనేది ఎన్ని ఆటలతో అక్కర్లేకుండా వాటి వల్ల ఏ ఫలితం వస్తుందో మొత్తం ఈ సజ్జన సహవాసం అన్ని ఫలితాలు తీసుకొచ్చి పడుతుంది. అక్కడ మన వెన్నెల్లో కూర్చుంటే, పౌర్ణమి రోజున కూర్చుంటే, మూన్ లైట్లో కూర్చుంటే తాపం పోతుంది. కల్పవృక్షం వల్ల పావర్టీ పోతుంది, దరిద్రం పోతుంది. గంగాజలం వల్ల పాపం పోతుంది, అంటే వెన్నెల వల్ల తాపం పోతుంది. గంగానదిలో స్నానం చేస్తే పాపం పోతుంది. ఏమంటే వీటి అన్నిటి వల్ల ఎన్ని ప్రయోజనాలు వస్తున్నాయో, ఒక గుడ్ మ్యాన్, ఒక హోలీ మ్యాన్, ఒక నైస్ మ్యాన్, వండర్ఫుల్ మ్యాన్, ఒక బ్యూటిఫుల్ మ్యాన్, వాళ్ళ దగ్గర కూర్చుంటే అన్నీ వచ్చేస్తాయి. అంటే ఆ హోలీ మ్యాన్ నువ్వు మట్టి లాంటి వాడే, నిన్ను బంగారం చేసి కూర్చో పెడతాడు. నువ్వు మట్టి లాంటి వాడివే, నువ్వు మట్టి లాంటి వాడివే. అయినా హోలీ మ్యాన్ ఆ కంపెనీ వల్ల నువ్వు మట్టి అయినప్పటికీ నువ్వు బంగారం అయిపోతావు. మామూలుగా నువ్వు మట్టివే, కానీ ఆ హోలీ కంపెనీ వల్ల నువ్వు బంగారం అయి కూర్చుంటావు. అది టీచింగ్ హిందూ మతంలో ప్రాముఖ్యత లేకుండా చేసేసారు. మీరేం అక్కర్లే, అక్కడ యజ్ఞం చేస్తున్నారని చెప్పండి, అక్కడ యజ్ఞం చేస్తున్నారా, యజ్ఞం దగ్గరికి వెళ్ళి మీరు గ్లాసు పట్టుకెళ్ళి నెయ్యిపోయింది అని చేస్తే అక్కడ ఎంతమంది వస్తారు? 50,000 మంది వస్తారు మీ కోరికలు నెరవేర్చానంటే. ఏదో మీరు టీచ్ చేస్తున్నారా, భగవద్గీత 12 అధ్యాయం రోజు చెబుతున్నారు, ఎలానంటే 5 మంది ఎడతారు. అంటే సబ్జెక్టుకి ప్రధానం లేకుండా చేసేసారు. అది నేను చెప్తానంటే భగవాన్ చెప్పేది బాహ్య ప్రక్రియల వల్ల ఇది వచ్చేది కాదు. బాహ్య ప్రక్రియల వల్ల ఏదైనా మంచి పని చేస్తే నీకు పుణ్యం రావచ్చు, కానీ జ్ఞానం బాహ్య ప్రక్రియల వల్ల వచ్చేది కాదు. అది నీ లోపల నీ హృదయంలో ఉదయించాలి. ఎప్పుడు ఉదయిస్తుంది? అక్కడ పరిశుద్ధమైనప్పుడు. నీ హృదయం పరిశుద్ధమైనప్పుడు, పవిత్రమైనప్పుడు, అక్కడ ప్యూరిటీ ఉన్నప్పుడు అక్కడ జ్ఞానం ఉబ్బికి ఉదయిస్తుంది. అక్కడ పైనుంచి పోసేది కాదు, ఎవరు లోపల నుంచి మనకు ఊరాలి జ్ఞానం. అంచేది నువ్వు ఈ జన్మలో కాకపోయినా కోటి జన్మలో అయిపోయినా లోపలే నువ్వు అది పొందావు. నువ్వు పొందవలసిన వస్తువు లోపలే పొందాలి. ఆ జ్ఞానం నీకు లోపలే ఉదయిస్తుంది, కానీ బయట నుంచి వచ్చేది కాదు. నువ్వు శాస్త్రం చదివినా రాదు, ఒక మంచి పని చేసినా రాదు, అది ఎప్పటికైనా నీ హృదయంలోంచి ఊరాలి. నీ హృదయం పరిశుద్ధం అవ్వాలి. ఒకవేళ బాహ్యంగా నువ్వు ఏదైనా సత్కర్మ చేస్తే చెయ్యి, అది కూడా నీ హృదయం పవిత్రం అవటం కోసం ఆ సత్కర్మ నీకు ఉపయోగపడుతుంది. మొట్టమొదటి జ్ఞానం మటుకు హృదయంలోనే కలగాలి, చేతుల్లోనే కాళ్ళలోనే కలగదు. మన పనులు ఎవరు చేస్తాయి? చేతులు పని చేస్తాయి. మీరు ఎవరైనా చాలా మంచి పని చేశారంటే నేను చాలా మంచి పని చేశాను, చెయ్యి ఎక్కడ పడుతుంది? మన కళ్ళల్లో లేము, చేతుల్లో లేము, నోట్లో లేము, కళ్ళల్లో లేము, చెవిలో లేము, ఎక్కడ ఉన్నా నోరు మాట్లాడుతుంది. మీరు ఎవరైనా బాగానే మాట్లాడారంటే నేను బాగానే మాట్లాడాను, చెయ్యి ఎక్కడ పడుతుంది? కానీ ఇక్కడ ఇది మాట్లాడుతున్నా, ఇది నోరు మాట్లాడుతుంది. అంటే మన కేంద్రం ఎక్కడ ఉంది? మన చెయ్యి సర్వసాధారణం ఎక్కడే పడుతుంది, మన కేంద్రం ఎక్కడ ఉంది? అదే స్పిరిచువల్ హార్ట్. భగవంతుడు అక్కడే ఉండి కంట్రోల్ చేస్తూ ఉంటాడు దేహాన్ని. వాడు మాట్లాడే మాట వాడి చేత, ఆ స్పిరిచువల్ హార్ట్లో నుండి ఈశ్వరుడు అంతర్యామగా ఉండి వాడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నీకు కనిపించినంత మాత్రం చేత, నీకు వినిపించినంత మాత్రం చేత, నీ తలకాయకు అర్థం కానంత మాత్రం చేత వాడు లేడు నువ్వు అనుకోవద్దు. వాడికి అక్కడ రూపం లేదు, రూపం లేకుండానే ఉన్నాడు. రూపం లేకుండా ఉన్నాడు, నామం లేకుండానే ఉన్నాడు. వాడు నీకు అందరం లేదు, వాడు నీకు అందరం లేదు, నీ కళ్ళకి కనపడటం లేదు, అంత మాత్రం చేత లేడు నా అనుకోవద్దు. ఉన్నాడు అనుకునే నువ్వు జీవించు, లేడనుకుని నువ్వు జీవించొద్దు. భగవంతుడు ఎవరైనా చెప్పారు పలానా చోటకు వెళ్ళామండి, అడి ఈశ్వరుడు లేడు ఎవడో లేడని చెప్పారండి అక్కడికి, నేను వెళ్ళి అడిగానండి భగవంతుడు. వాళ్ళది అలా చెప్పడం వాళ్ళే తప్పు కాదు, మీరు వెళ్ళటం మీది తప్పు. ఎక్కడికి వెళ్ళొచ్చామండి, ఈశ్వరుడు లేడు, ఏమి లేడు, కంట్రోలర్ ఎవడం లేడు అని ఏదో చెప్పారని చెప్తే భగవంత్ దగ్గరికి, అలా చెప్పటం వాళ్ళు తప్పు కాదు, అక్కడికి వెళ్ళటం మీది దోషం. వాళ్ళ దోషం అలా చెప్పటంలో వాళ్ళ దోషం లేదు, వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు చెబుతున్నారు. అక్కడ వాళ్ళు చెప్పటంలో వాడు దోషం లేదు, మీరు అక్కడికి వెళ్ళటం మీది దోషం. మన మహాత్ముని దర్శించటం వల్ల, హోలీ పీపుల్ని, గుడ్ పీపుల్ని మనం దర్శించటం వల్ల, తునో ఆ తెలుసుకోవాలనే కాంక్ష కలుగుతుంది. వాళ్ళు ఏదేదో పొందారో అది కూడా మనం పొందుదామనే జిజ్ఞాస కలుగుతుంది. బాహ్యంగా ఏదో చేయటం వల్ల ఇది రాదు. మీరు కర్తృత్వం పెట్టుకుని ఏదైనా చేస్తే, మంచి చేస్తే పుణ్యం వస్తుంది. కర్తృత్వం లేకుండా చేస్తే, కర్తృత్వం లేకుండా మీరు ఆ పని చేస్తే, మీరు చేస్తున్న పని మీ అహంభావం రిడ్యూస్ అవడానికి సహకరిస్తుంది. అది పని చెయ్యొచ్చు, అది ఎలా చెయ్యాలో తెలుసుకుని చేయమని. ఇంతవరకు మనం చెప్పుకున్న టీచింగ్ ఏంటి, పని చెయ్యండి కానీ ఆ పని ఎలా చెయ్యాలో తెలుసుకుని చేయండి. తర్వాత మనం మాటలో కూడా తిరస్కార భావంతో ఎవరిని మాట్లాడకూడదు. డినై చేసేటప్పుడు కూడా సాఫ్ట్గానే చెప్పాలి. మీ దగ్గరికి ఎవరైనా పని కోసం వస్తారనుకో, అన్ని పనులు మీరు చేయలేరు. అన్ని పనులు చేయగలిగితే మీరు చేయొచ్చు, నేను చేయలేము అని చెప్పడం కూడా మర్యాద పూర్వకంగా ఉండాలి. అంటే మాటలో కాఠిన్యం ఉందనుకోండి, మాటలో పాయుష్యం ఉందనుకోండి, దానివల్ల లోపల మీరు హృదయంలో కుడిపోతూ ఉంటారు. అసలు మాట మాట్లాడేటప్పుడు కూడా అది సాఫ్ట్గా ఉండాలి. డిన్నే చేసేటప్పుడు కూడా సాఫ్ట్గా ఉండాలి. ఈ పని చేస్తే చేయగలిగారు, చేయలేమని చెప్పడం కూడా అది ఉద్రేకంగా చెప్పకూడదు, సాఫ్ట్గానే చెప్పాలి. కొంతమంది నేను చూశాను పరుషవాక్యాలను నోటంట రానే రావు, వాడు ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు అవుతారు. అంటే ఇప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే, మీ భక్తిని పూజ గదికే పరిమితం చేసుకోకండి, మీ డే టు డే లైఫ్ బిహేవియర్లో ఇంటలెక్చువల్ బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్ అవసరం. ఆ లోపలది ఏది మనకు అడ్డొస్తుందో, ఈశ్వరానుభవం పొందడం కోసం ఏది అయితే అడ్డొస్తుందో, అడ్డొచ్చింది ఏదో చాలా బలంగా ఉందని మీరు అనుకుంటున్నారు, మీరు అనుకున్నంత బలంగా లేదు అది. ఈశ్వరానుభవానికి ఏదైతే అడ్డొస్తుంది అనుకుంటున్నారో, అది చాలా బలంగా ఉంది, మనం తొలగించలేమని మీరు అనుకుంటున్నారు, మీరు అనుకున్నంత బలంగా లేదు అది. కొంత విచారణ చేస్తే, కొంత ఈశ్వరానుగ్రహం ఉంటే, కొంత ప్రయత్నం మీరు చేస్తే అది పోతుంది. మీరు అనుకున్నంత బలంగా లేదు అది, కొంత విచారణ చేసినా అది పోతుంది. ఏ వస్తువునైతే మీరు పొందుదాం అనుకుంటున్నారో అది మీరే ఉన్నారు, దాని అనుగ్రహం లేకుండా మీరు దాన్ని పొందలేరు. లోకంలో ఏదో ఒక మంచి పని చేయటం వల్ల అది పొందలేరు. ఈశ్వరుని యొక్క ఈశ్వరుడు హృదయ నివాసి, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన దగ్గరికి మీరు చేరుకోలేరు. అదే బాబా చెప్పిన మాట ఇంకోసారి చెప్తున్నాను మీకు. జీవితంలో మీకు ఏదైనా సంతోషం వచ్చినా, షిరిడి బాబా చెప్పిన మాట చెప్తున్నాను, జీవితంలో మీకు ఎప్పుడైనా ఏదైనా సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, దీనికి జన్మాంతరానికి మీ పూర్వజన్మలో దీనికి ఒక కనెక్షన్ ఉంటుంది మీకు, అది అనుభవిస్తే పోతుంది, పోనివ్వండి. అది అనుభవిస్తే పోతుంది, దాని గురించి మీ మైండ్ నేను పుణ్య చేసుకోక్కర్లేదు. దాని గురించి మీ మైండ్ని మీరేం పుణ్యం చేసుకోక్కర్లేదు. మీకు దుఃఖం వచ్చిందనుకోండి, ఆ గత జన్మకి దీనికి ఏదో సంబంధం ఉంటుంది. మీకు ఎప్పుడైనా సంతోషం వచ్చిందనుకోండి, గత జన్మకి దీనికి సంబంధం ఉంటుంది. కాలప్రవాహంలో అది పోతుంది ఇది పోతుంది. దాన్ని బట్టి మీ మనసును పుణ్యం చేసుకోకండి, కంగారు పడకండి, బెదిరిపోక్కర్లేదు. మీ లక్ష్యాన్ని, మీ గమ్యాన్ని, ఆ మోక్షాన్ని విడిచిపెట్టకండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బయటికి యాక్టివ్గా ఉండు, లోపల నిశ్చలంగా ఉండు. కృష్ణుడి జీవితం అంతా బయటికి యాక్టివ్గా ఉంటాడు, లోపల కర్తలేని కర్మ. ఏమిటది కర్తలేని కర్మ అంటే? కర్తతోడు చేసిన కర్మ బంధిస్తుంది, కర్త లేకుండా కర్మ చేస్తే కర్మ బంధించడానికి ఇక్కడ ఎవడో ఉండడు. బంధించడానికి ఇక్కడ కర్త లేనప్పుడు కర్మ అనుభవం ఎవడకోయా అన్నాడు భగవాన్. లోపల కర్తే లేని, లోపల కర్త ఉంటే వాడు కర్మ అనుభవిస్తాడు, లోపల కర్తే లేనప్పుడు కర్మానుభవం ఎవడికి? చైతన్యానికే కర్మానుభవం, బ్రహ్మమక కర్మానుభవం. దేహాభిమానమే లేని వాడికి కర్మానుభవం ఎవడికి? దేహాభిమానం ఉన్నవాడికి కర్మానుభవం, కానీ దేహాభిమానమే లేని వాడికి కర్మానుభవం ఎవరికి? వాడికి సంచితం లేదు, ఆగమం లేదు, ప్రారంభం లేదు. అంటే కృష్ణుడి జీవితం అంతా మనకు ఎలా కనిపిస్తుంది అంటే, లోపల నిర్మలంగా నిశ్చలంగా ఉండేవాడు, 24 అవర్స్ యాక్టివిటీ, బాహ్యంగా చూస్తే ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు మోక్షం పొందడానికి కృష్ణుడు ఒక రేవు, రాముడు ఒక రేవు, ఏ రేవులో దిగినా పర్వాలేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే కృష్ణుడు ఎన్నపోస దొంగతనం చేయటం అంటే మీ మనసు ఎన్నపోసగా అయిపోతే ఆ మనసు, మీ మనసును ఆయన తీసేసుకుని ఆయన స్వరూపాన్ని మీకు ఇచ్చేస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీ స్వరూపమే కృష్ణుడు, మీ స్వరూపం మీకు అడ్డుగా మీ మనస్సు వస్తుంది, మీ మనస్సుని అన్నపూసం ఆయన తినేస్తే మీ స్వరూపం మిగులుతుంది. ఇంకా ఇప్పుడు ఈ హాల్ ఉందనుకోండి, ఈ హాల్లో డస్ట్ మనం పైన తుడిచేస్తే లోపల శుభ్రత మిగులుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ చైతన్యానికి హరే కృష్ణ అంటే సమాధి స్థితి వచ్చేసి దానికి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది చర్మశ్లోకం. వైష్ణవ సాంప్రదాయంలో దీన్ని చర్మశ్లోకం అంటారు. సర్వధర్మాన్ని పరిత్యజ్య ముగింపులో చెబుతాడు భగవద్గీతలో స్వామివారు, వాసుదేవ స్వామి వారు ముగింపులో చెబుతారు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ చదువుకుంటూ వైష్ణవులు పొంగిపోతారు. స్వామి దీన్ని చర్మశ్లోకం అంటారు, కడసారిగా చెప్తారు. సర్వధర్మాను పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మనం స్పీచ్ చాలా ప్రార్థన పొడుగ్గా ఉండాలి, ప్రసంగం పుట్టిగా ఉండాలని చెప్పుకున్నాం, ప్రసంగం పెంచేస్తున్నాం మనం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ 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 వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ వాసుదేవాయ. రిమెంబర్ కృష్ణ, ఓవర్కమ్ యాంగర్, ఓవర్కమ్ లస్ట్, ఓవర్కమ్ గ్రీడ్. రిమెంబర్ కృష్ణ, ఆల్వేజ్ రిమెంబర్ కృష్ణ. రిమెంబర్ హిమ్, ఆల్వేజ్ రిమెంబర్ హిమ్. ఓవర్కమ్ గ్రీడ్, ఓవర్కమ్ యాంగర్, ఓవర్కమ్ లస్ట్. రిమెంబర్ కృష్ణ, రిమెంబర్ కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.